ప్రదాధ్యేలూనాం అర్బుదాన్ని షట్టు. వెంటనే ఎక్కడెక్కడ పండితుల్ని పిలిపించాడు బ్రాహ్మణోత్తముల్ని. పిలిపించి వరస పెట్టి బంగారం, వెండి, రజతం అంటే వెండి అనమాట, ఇక ఇవి కాకుండా రకరకాల లోహాలు, వాసాంసి వస్త్రం ఇచ్చాట. ఎలాంటివి? అర్హానిచ, ధరించడానికి వీలుండే వస్త్రాలు ఇచ్చాట. ఈ చొక్కా కుట్టించుకోండి, ఈ ప్యాంట్ కుట్టించుకోండి అని ఇచ్చిన తర్వాత కుట్టుకూలికి 200 ఇచ్చిన తర్వాత వాడి ఇంటికి రాగానే వేసుకోగానే తిరిగిపోయింది అనుకోండి, అది కుమార్లు పట్ట వాళ్ళు వీడికి 200 రూపాయలు కూలీదండుగా వాళ్ళు. అందులో కాస్త ఒక ఏడాదన్నా కనీసం ధరించడానికి వీలుగా స్ట్రాంగ్గా ఉండాలి. అందువల్ల ధరించడానికి యోగ్యమైన మంచి వస్త్రాలు ఇచ్చాడు. ఆభరణానిచ, ఆభరణాలు కూడా ఇచ్చాడు, మంచి మంచి ఆభరణాలు. చెవులకు ఆ రోజుల్లో కుండలాలు పెట్టుకునేవారు కనుక కుండలాలు, చేతులకు ఉంగరాలు, కంకణాలు, వడ్డాణాలు, ఇలా రకరకాలైనవి ఇచ్చాడు. ఇంతేనా, గ్రామాన్ గ్రామాలకు గ్రామాలు ఇచ్చాడు. హయాన్ గజాన్ గుర్రాలు ఇచ్చాడు, ఏనుగులు ఇచ్చాడు. ఇంకా ప్రాదాధ్యేనూనాం అర్బుదాని షట్, 6 అర్బుదములు అంటే 60 కోట్లు, అర్బుదం అంటే 10 కోట్లు, 6 అర్బుదములు అంటే 60 crores, 60 కోట్ల గోవులు దానం చేసేట. ఏమండి ఇన్ని ఉన్నాయా అని మనకు అనుమానం. ఆయన ఏం ఒక్క ఈ భారతదేశం కాస్త, ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉందన్నాడు. భూమండలంలో 60 కోట్లు ఆవులు ఆ రోజుల్లో ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు. వరకటి ఒక కోదండరెడ్డి అని ఉండేవాడు. 1940-46 మధ్యలో ఆయన భారతం మీద పిహెచ్డి తయారు చేసి ఓ పీఠికి రాశాడు. ఏమని రాశాడంటే, ఆయన రాసిన మాట చెబుతున్నా, భారత యుద్ధం అయిపోయాక ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి పిలిచి ఎంతమంది చచ్చిపోయారు యుద్ధంలో అని అడిగాడు. ఎంతమంది నాకు కరెక్ట్గా తెలియదు అని మన ధర్మరాజు చెప్తాడు అని ధర్మరాజుని పిలిపిస్తాడు. అప్పుడు ధర్మరాజుని, కుమారా ఎంతమంది చచ్చిపోయారు, నీ పక్షం నా పక్షం మొత్తం అంతా అని అడిగితే, మొత్తం 73 కోట్ల మంది చచ్చిపోయారు అని చెప్పాడు. ఇది శుద్ధ తప్పు అని రాశాడు ఈ కోదండరెడ్డి గారు. ఏది ఎందుకు తప్పుట? అసలు భారత జనాభా ఈనాడు 26 కోట్లు ఉంది. అంటే ఆయన రాసే నాటికి 1936 నాటికి 26 కోట్లు ఉంది జనాభా. 26 కోట్లకి 30 కోట్లకి మధ్యలో ఉంది కదా జనాభా. మొత్తం భారత జనాభా ఎంతైతే యుద్ధంలో 70 కోట్ల చచ్చిపోయారు, అంటే సైనికులు 70 కోట్లు ఎక్కడుంటారు అని రాశాడు ఆయన. ఇప్పుడు ఆయన రాసి చచ్చిపోయిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత వాడు భారత జనాభా ఎంత మనకి? 100 కోట్లు. కాబట్టి ఆయన రాసింది ఎంతవరకు సమంజసం మనం ఆలోచించుకోండి. ఆయన రాసేనాటి 26 కోట్లు కదా అని చెప్పేసి ఇంతమంది జనాభా భారతదేశంలో ఉన్నారా అని రాశాడు ఆయన. ఇవాళ ఈ 100 కోట్ల జనాభా ఇంకో 10 ఏళ్ళు పోయాక బాంబులు వేసుకు తెచ్చారు అనుకుందాం, 1 లక్ష మంది మిగిలారు అంచేత భారతదేశంలో 100 కోట్లు ఉన్నారంట పూర్వం అంటే అది అబద్ధం అని ఇంకోడెవడో రాస్తాడు. ఎందుకు చెబుతున్నాను అంటే, మన బుద్ధికి మన కాలానికి ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇది నిజమా అంటాం. నేను సుస్పష్టంగా చెబుతున్న మాట మీరు లైబ్రరీలో చూడండి, 1936-40 ఎడిషను ఆ కోదండరెడ్డి గారు రాసినటువంటి పీఠికలో, భారతదేశ జనాభా అంతా కలిపితే గట్టిగా 30 కోట్లు లేదు, ఇంతమంది జనం ఎక్కడ యుద్ధంలో పాల్గొన్నారంటాడు. పైగా భారతదేశం అంటే యుద్ధంలో పాల్గొన్నది భారత యుద్ధంలో ఎవరెవరో తెలుసా? ఈ కాస్త మంది కాదు. ఆఫ్ఘనిస్తాన్ లేదు, మొన్నే మనకు జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటటువంటి వాళ్ళనే మద్దర దేశాధిపతులు అనేవారు, గాంధార దేశం అనేవారు. అలాగే మద్దర దేశం అంటే పర్షియా. ఇలా మొత్తం పర్షియా, కాబూల్, ఇంకా ఇప్పుడు విడిపోయిన మన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్లు కూడా యుద్ధంలో పాల్గొన్నాయట. ఇంతమంది ఎక్కడ లేని వాళ్ళు పాల్గొంటే ఓ 70 కోట్ల మంది చచ్చిపోవడం పెద్ద ఆశ్చర్యమే ఉన్నది? ఆనాడు అంత జనాభా ఉన్నది, జనం పెరిగిపోయి గొల్లును గోలెత్తిందిట భూదేవి. ఆనాడు భారతదేశ జనాభా ఇలాగే 100 కోట్లు దాటిపోయింది. ఎప్పుడైనా సరే 100 కోట్లు జనాభా దాటిపోతే భారతదేశం మీద బాంబులు పడతాయి, కొంతమంది చచ్చిపోతారు, ఇది నియమం. కాబట్టి మనలో ఎవరు మిగులుతారో అంచేత తొందరగా పురాణాలు విని స్నానాలు చేసేసుకుని తరించుకోండి. అంచేత ఎందుకు చెబుతున్నానంటే, 60 కోట్ల గోవులు దానం చేసేట్టి గారు, ఇది అబద్ధమైన కొంతమంది అంటారు. సుస్పష్టంగా ఆనాడు ప్రపంచం అంతా అయింది కనుక, భూమండలం అయింది కనుక 60 కోట్లు దానం చేయడం పెద్ద కష్టం కాదు.
వవర్ష కామానన్యేషాం పర్జన్యయవదేహినాం ధంజం యశస్య మాయుష్యం కుమారస్య మహామనాః.
మేఘం ఉన్నది, దట్టంగా ఆవరిస్తే వర్షం కురుస్తుంది. అలాగే రాజుగారు కూడా కొడుకు బాగుండాలి అని యశస్సు ధనం అన్ని కోరుకుని ఇష్టం వచ్చిన దాన చేశాడు. ఎవరెవరిని పిలిచాడు, బాబు నీకేం కావాలన్నాడు, నాకు మా అమ్మ పెంచిన ఇప్పించమన్నాడు, ఇతను ఇప్పించేశాడు. ఇంకోరెవడు వచ్చాడు, నీకేం కావాలి, నాకు గుమ్మడికాయంత బంగారం కావాలండి అన్నాడు. వాడికి గుమ్మడికాయంత బంగారం ఇచ్చాడు. ఇలా ఎవరెవరు అడిగితే అది ఇచ్చారు. ఇంకొక ఆయన ఏనుగు అడిగాడు, ఇలా ఎవరికి వచ్చింది వాళ్ళు అడిగితే వారి వారి వాంఛితములు ఆయన తీర్చాడు. క్రమాపి కొడుకు మీద ప్రేమ, లేక లేక అడిగిన కొడుకు, ఒక్క కొడుకు, పైగా సుందరుడు అని చెప్పి అసహజంగా కాకి ముక్కు అన్నారు. కాకి కొడుకు పిల్ల కాకికి ముద్దు, అలాగే ఎవరి పిల్లలు వాళ్ళకి ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటారు. ఈతడు సుందరుడు కూడా, అందువల్ల మరింత ముచ్చటగా రాజుగారు ఈ కుర్రవాణ్ణి పెంచాడు. తల్లికి అంత ప్రేమ. ఇక ప్రేమ ఎలా అయిపోయిందంటే రాజుగారికి ప్రపంచంతో సంబంధం పోయింది. ప్రజల్ని, మంత్రులరా మీరు చూడండి, మహారాజా ఈ కాలువ తవ్విద్దామండి, నా వదులు మీరు తవ్వించండి, నా కొడుకుతో ఆడుకుంటానని వాట. ఈ కొడుకు వచ్చాక ప్రజా కార్యక్రమాలు మర్చిపోయి పుత్ర వ్యామోహంలో పడిపోయాడు. దాంతో ఎక్కువ ఇబ్బంది పాలయ్యింది ఎవరు అంటే ప్రజలు కాదట. ప్రజలకి మంత్రులు మంచివాడు కనుక ఆ రోజుల్లో లంచగొండ మంత్రులు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేటటువంటి మంత్రులు లేరు కనుక ప్రజా పరిపాలన హాయిగా సాగింది. ఎటు చెట్టుపోయినా ఈ కొడుకునే ప్రేమగా చూస్తున్నాడు. కొడుకున్న కన్న కారణం చేత పెద్ద భార్య కృతజ్ఞతనే ప్రేమగా చూస్తున్నాడు. మిగతా భార్యలను అశ్రద్ధ చేశాడు, వదిలేశాడు వాళ్ళని ఆల్మోస్ట్ ఆల్. దాంతో వాళ్ళకి భగ్గుమన్నది. వాళ్ళకు ఒళ్ళు మండి, ఎంత ఐశ్వర్యం ఉండవచ్చుగాక, పిల్లలు లేని స్త్రీకే సగం బాధ. అందులో ఈ దిక్కుమాలిన భర్త ఈ మధ్యన మనల్ని చూడటం మానేశాడు. ఎంతకాలమైంది అక్క చెల్లి మన మొహం చూడటం లేదేమిటి మన భర్త అని ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నాడు. తక్కిన భార్యలు అంత పూర్వం వాళ్ళలో వాళ్ళకి పడేది కాదు, ఇప్పుడు పెద్ద భార్యని వేరు చేసేసారు. తక్కిన వాళ్ళంతా ఒక చోట సమావేశమయ్యారు. ఏమనుకున్నారు వాళ్ళు, ఏవం సందహ్యమానానాం సపత్న్యా పుత్ర సంపద రాజ్ఞో సమ్మత వృత్తీనాం విద్వేషో బలవాలభూత్. మనక సంతానం లేదు, ఈవిడికి సంతానం, రాజుకి ఆ సంతానం మీద ఆవిడ మీద ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు మన హృదయాలు భగ్గుమంటున్నాయి, ఏం చెయ్యాలి, మన రాజు మన మీద ఔదాసీన్యంతో ఉన్నాడు, మనల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అని వాళ్ళు ఆలోచించారు. కృతజ్ఞతి మీద ద్వేషం పెరిగింది. ఇక దాసదాసీ జనాలు కూడాట పెద్దరాణి గారికి సేవ చేయాలమ్మా, కాసేపు ఆగండి అంటున్నారట. పలహారాలు భోజనాలు అన్నీ కూడా పెద్దరాణి గారి మందిరానికి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళకి పెద్దగా సేవ చేసేవాళ్ళు తగ్గారు, వీళ్ళ మాట వినేవాళ్ళు తగ్గారు. దాంతో ఇంకా ఇంకా భగ్గుమన్నది, కోపం పెరిగిపోయింది. ఒకటి కాదు, తేడా వస్తే అన్నీ మన కోపాలే. క్రమేపీ వాళ్ళు తెలివైన వాళ్ళు మంచివాళ్ళే, కానీ జ్ఞానం నశించిందిట. ద్వేషం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మహాద్వేషం పట్టింది వాళ్ళకి. స్త్రీయో దారుణ చేత సహా, వాళ్ళ మనస్సుల్లో ఒక దారుణమైన బుద్ధి పుట్టింది. ఈ రాజు మనల్ని అనాదరించడానికి కారణం ఈ ఒక్క గుంట పుట్టడమే కదా. ఈ కుర్రవాణ్ణి, ఈ గుంటడిని ఏదో రకంగా చంపేశామంటే రాజుగారు చచ్చినటువంటి మనకే స్వస్తాడు అనుకున్నారు. మరి ఏం చేద్దాము అని అంత ఆలోచించి వహరాత్రి వేళ గరం దదు కుమారాయ ధర్మరషానృపతిం ప్రతి, రాజు యొక్క తిరస్కారానికి గురువయ్యామనేటటువంటి కోపంతో ఉన్న వాళ్ళు అర్ధరాత్రి వేళ రహస్యంగా కొందరు ప్రవేశించి పాలల్లో విషం కలిపి ఆ విషంతో కూడినటువంటి పాలు వాడి చేత తాగించేశారు. కృతద్యుతి రజానంతి సపత్నీనామఘం మహత్ సుప్తయేవేతి సంచింత్య నిరీక్ష్య వ్యచరద్గృహే. పట్టపురాణి రాత్రిపూట జరిగిన ఈ ఘోర కార్యాన్ని చూడలేకపోయింది. ఆ పిల్లాడికి విషయంతో ఉన్న పాలిస్తాను ఎవరు ఊహిస్తారు. తెల్లారండి పిల్లాడు నిద్రపోతున్నాడు గబ్బరు కాసేపు అనుకుని పాపం పనులు చేసుకోవటం మొదలెట్టింది. ఇంట్లో తిరుగుతూ పనులు చేసుకుంటుంది. కాసేపైనా రాత్రి వేళ ఒకటి రెండు సార్లు లేవలసిన పిల్లవాడు సరే లేవలేదు, పొద్దున్న లేవలేదు, పని అయిపోయినా లేవలేదు. అనుమానం వచ్చింది, ఏంటి కుర్రాడు ఇంకా నిద్రపోతున్నాడు ఏంటని దాసీదాన్ని పిలిచి, పుత్ర మామయ్య మే భద్రే ఇది ధాత్రి మచోదయత్తు ఆయన పిలిచింది. ఓ దాది, పిల్లాన్ని లేపు ఎంతసేపు పడుకున్నాడంటే ఎప్పుడు ఏంటి పొద్దున్నే పాలు పాలు అని ఏడవలసిన పిల్లవాడు కాస్త ఇలా పడుకుని ఉన్నాడు ఏమిటి. దాసి వెళ్ళి చూస్తే పిల్లాన్ని ఇళ్ళ వెళ్ళినా సరే కదలలేదు సరికదా, కర్ర బీసుపోయాడు బీసుపోయాడు, గుడ్లు లేకొచ్చున్నాడు, విషప్రయోగం వల్ల గుడ్లు పైకొచ్చేసి దాంతో దానికి కంగారు వచ్చేసింది. అది వెంటనే హతాస్మి బాబోడు బాబు చచ్చాను బాబు అని అరుస్తు కింద పడిపోయింది. ఏమిటి ఇలా పడిపోయావు అంటే, చల్లగా ఉందమ్మా బాబు గారి శరీరం గుడ్లలో వచ్చాయందుట. దాసి ఏడుపుని విని పరుగు పరుగుని వచ్చేసింది రాణి గారు. చూస్తే ఉంది, దదర్శ బాలం సహసామృతం సుతం, చచ్చిపడి ఉన్నటువంటి పిల్లవాడిని కళ్ళారా చూసింది, గుండెలు బాదుకుంది. వెంటనే ఆవిడ జుట్టుముడి వీడిపోయింది, అసలు వస్త్రభ్రంశాన్ని పట్టించుకోలేదు, గుండెలు బాధేసుకుంది. నేను చచ్చిపోతాను బాబు, నేను చచ్చిపోతాను ఏడడం మొదలెట్టింది. ఇది చిత్రకేతువు తెలిసిందట. ఇదన్నమాట అంగిరస మహర్షి చెప్పినటువంటిది. ఈ పుత్రుడు వల్ల నీకు హర్షము శోకము వస్తాయన్నాడు. పుట్టడం వల్ల హర్షం, మరణం వెంటనే కలగడం వల్ల శోకం. అది ఈయన గ్రహించలేక నా కొడుకు ఐశ్వర్యవంతుడే అహంకారం చెందుతాడేమో అది శోకమేమో అనుకున్నాడు. ఈ కుర్రవాడి మరణ వార్త విని కాసేపు కళ్ళు కనపడలేదట, దృష్టి పోయింది. దుఃఖం ఎక్కువైతే శోకభారత వల్ల కళ్ళు కనిపించవు, నీరసం వచ్చి కళ్ళు వేలు కమ్మేస్తాయి, కింద పడిపోయాడు. పుత్రప్రేమ వల్లట మాటి మాటికి కింద పడిపోయేవాడు. విమూర్ఛితోను ప్రకృతి చీటికి మాటికి గుండెలు బాదుకుని మూర్చిపోతున్నాడు. అమాత్యులు చేత్తో పట్టుకుంటున్నారు, బాబో ఏం బాధపడక మహారాజా, నీకేం పర్వాలేదు అంటున్నారు. ఎక్కడ వింటాడైనా ఆ కుర్రాడి మీద పడిపోయాడు. నేను ఆయన చిన్న చిన్న మాటలు మాట్లాడేవాడు, కొద్ది కొద్దిగా అటు ఇటు పాకడం వచ్చింది, నడవడం వచ్చింది, అవన్నీ ఏమైపోయాయి, పలుకు పరిగెత్తు దూకు డాడీ డాడీ అని ముచ్చటైన చిన్న చిన్న ముక్కలు కాస్త పలుకునైనా అని పాతవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా పోయేసరికి మరింత బాధ వస్తుంది అనమాట. ఒక ఆవిడ ఎంత బాధపడేదో సాయంత్రం వేసరికి ఏడుస్తూ కూర్చునేది. ఏమిటి వీడి బాధ అంటే, ఏమయ్యో నన్ను వదిలేసిపోయావా, బతుకున్న రోజుల్లో అరటిపండు నేను తింటే తొక్కను తినేవాడివి, తొక్క తిని అరటిపండు నాకు పెట్టే పుణ్యాత్ముడు ఏమైపోయావు అని బాధపడేది. పాప ఆయన అలాంటి మహానుభావుడు, అవన్నీ గుర్తొస్తాయి పోయాక. అందువల్ల చాలా దుఃఖం వచ్చేసింది గుండెలు బాధకురాలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తున్నారు, అమాత్యులు ఏడ్చారు, ప్రజలకు తెలిసి వాళ్ళు ఏడ్చారు, అందరూ ఏడుస్తూ ఉంటే ఈ విషం పెట్టిలోని కూడా వచ్చి కంటి తుడుపు కోసం వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. బంగారంలో ఉండేవాడు అక్క, మాకు పిల్లలు లేరు కదా అనుకున్నాం, కనీసం నీకైనా పిల్లలు ఉన్నారు అనుకున్నాం, అందరికీ సంబంధించిన కుర్రాడు పోయాడా, దిక్కుమాల దేవుడు చిన్నపిల్లాన్ని పట్టుకుపోయాడమ్మా అని దేవుడు తిట్టారు మధ్యలో. అహో విధాతస్తమతీవ బాలిసో యస్మాత్మ సృష్ట్య ప్రతిరూపమీహసే పరేను జీవత్య పరస్య యామృతి విపర్యయశ్చేత్తమసిద్ధ్రువ పరః. ఓ బ్రహ్మదేవుడా, సృష్టి జ్ఞానం ఏమీ తెలియని వాడు నువ్వు, నీ అంత దుర్మార్గుడు లేడు, లేకపోతే తండ్రి బతుకుండగా కొడుకు ఆయుష్క్షేణం రాస్తావా నుదుట, చిన్నపిల్లవాడికి చావు రాస్తావా, నుదుటి రాత రాయడం నేర్చుకోకపోయావా మా దగ్గర అని ఆ తండ్రి ఆడవడం మొదలెట్టాడు. ఆ రాత ఏదో నాకు రాసి తర్వాత వాడిని బతికించవలసింది, నీకు రాత రాయడం అది, నీ రాత పాడు రాత, కొలుసుకొట్టి రాత, దరిద్రపు రాత అని ఆ బ్రహ్మదేవుడు తిట్టాడు. ఈ విధంగా సహజం దేవుడి మీద కోపం వచ్చేసింది. పుత్రుడు జీవించి ఉండగా తండ్రి మరణిస్తే ఆ తండ్రి అదృష్టవంతుడు, తండ్రి జీవించి ఉండగా పుత్రుడు చచ్చిపోయినా, పుత్రుడు అనారోగ్యం పాలైనా, సంతానానికి కష్టం వచ్చినా ఆ తండ్రి శాపగ్రస్తుడు. ఏ తండ్రి తన కళ్ళ ఎదురుగుండా పిల్లవాడి వృద్ధిని చూస్తాడో, పిల్లవాడి కళ్యాణము సంతాన ప్రాప్తి ఇవన్నీ కళ్ళారా చూసి తదనంతరం మరణిస్తాడో వాడు తండ్రి అంటే. అంతేగాని పిల్లల బాధ్యతలు పట్టించుకోలేని తండ్రి, పిల్లలు తన కళ్ళ ఎదురుగుండా చచ్చిపోతే ఆ దుఃఖంతో కుమిలిపోయే తండ్రి దురదృష్ట జీవి కింద లెక్క. అరే, అటువంటి దురదృష్టానికి దౌర్భాగ్యానికి నేను లోచుకున్నాను, ఈవాడ చిన్నపిల్లాడు పోయాడు. అందువల్ల ఓ బ్రహ్మదేవ స్వయం కృతస్థేతమిమం వృష్టిని మృదుగా మూర్ఖుడు సుమ అన్నాడు. నువ్వు మూర్ఖుడు ఎంత పని చేసావయ్యా కుమారా, చచ్చిపోయావా అని తల్లి వచ్చి గుండెలు బాదుకుంది. నేనెంత దీనురాలిని అనాథని, నన్ను విడిచిపోయావా? బంగారం లాంటి చిన్ని చిన్ని పళ్ళు వస్తున్నాయి, ఆ పళ్ళు ఎత్తి పలకరా, నాలుక చూపించు, కదులు, పాకు, అటు ఇటు పాకు అంటూ అందమైన ఆ బాలుడిని తలుచుకుంది. విషప్రయోగం వల్ల అందమైన బాలుడి శరీరం నల్లగా మారిపోయింది, గుడ్లు పైకొచ్చాయి. ఇంతో పూర్వం ఆ కళ్ళు ఎంతో ముద్దు వచ్చేవి, ఇప్పుడు ముద్దుల్లో కాకుండా స్థాణువులో ముద్దుల్లోగా అయిపోయాయి బాబు. ఈ విధంగా గొల్లును బాలాడుతోంది. పాలు తాగరా బాబు, రొట్టె తయారు చేసిన దాన్ని తిను, నా దుఃఖం పోగొట్టు అంటున్నది. ఈ విధంగా భార్య, మధ్య మధ్యలో భర్త, ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి ఏడుస్తున్నారు. మంత్రులు ఏడుస్తున్నారు, స్త్రీ పురుషులు అందరూ ఏడుస్తున్నారు. ఏవం కశ్వలమాపన్నం నష్ట సంజమనాయకం జ్ఞాత్వాంగిరా నామ ఋషి రాజగామ సనారద. మహారాజు ఈ విధంగా దుఃఖం చే పీడింపబడుతూ, ఈ చైతన్యం కోల్పోయి స్పృహ తప్పిపోతూ, ఒక్క ముక్కలు చెప్పాలంటే అనాథ అయిపోయినట్టుగా బాధపడుతున్నాడని తెలుసుకుని, ఆ సంతానానికి మూలకారకుడైన అంగిరస మహర్షి నారదుడితో పాటు వచ్చాట. కలిసి నారదుడు అంగిరస మహర్షి వచ్చారు. అక్కడికి వచ్చి శవం దగ్గర పడి గుండెలు బాదుకుంటూ రకరకాల కలవరింతలు చేస్తున్నటువంటి చిత్రకేతువును చూచి ఆ నారదుడు అంగిరసుడు ఇలా అన్నారట, రాజా నువ్వు ఎవడి కోసం దుఃఖిస్తున్నావు? వాడు నీకేమవుతాడు? నీవు వీడికుండే బంధువుల్లో ఎవడివి? పుట్టినప్పటి నుంచి వీడు నా కొడుకు, నేను వాడి తండ్రిని అని నువ్వు అనుకున్నట్టయితే ఈ సంబంధం ఎప్పటి నుంచి వచ్చింది నీకు? ఇంత పూర్వం ఉందా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిందా, ఇప్పుడుందా, ముందు ఉంటుందా? రాజా యథా ప్రయాంతి సంయాంతి శ్రోతో వేగే నవాలుగా సంయుజ్యంతే నియుజ్యంతే తథా కాలే నదేహిన. ఓ మహారాజా, ప్రవాహం వేగంగా పెడుతూ ఉంటే ఇసుక రేణువులు ఆ నీటి తాకిడికి అటు ఇటు చల్లా చెదరైపోతాయి. వరద రాణికతో నదిలో ఇసుక తిన్నెలు ఉంటాయి, వరద వస్తే ఆ ఇసుక అలా చెదిరిపోతుంది, ఎట్టిపోతుంది లేదు. ఈ ఇసుక రేణువులు కలిసి స్నేహితులుగా ఉన్న ఇసుక రేణువులు వరద వల్ల చెరువుదారికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో కలుస్తాయా? ఒకసారి విడిపోయాక కలుస్తాయో లేదు ఎవ్వరూ చెప్పలేరు. కలవచ్చు, కలవకపోనవచ్చు. వరదలు వచ్చేటప్పుడు అడవులు కొట్టుకొచ్చేస్తాయి. ఆ అడవుల్లో కొన్ని చెట్లు కూడా ఆ నీళ్లతో పడిపోయి వచ్చేస్తాయట. పక్క పక్కనే పెరిగిన చెట్లు ఊడిపోయి ఆ వరదల్లో కొట్టుకొచ్చేసేటప్పుడు ఒక చెట్టు ఒక చోటికి పోతుంది, ఓ చెట్టు ఒక చోటికి పోతుంది, ఏది ఒకదానితో కలవదు. కాబట్టి ఏట్లో పడి కొట్టుకుపోయే చెట్లన్నీ బయలుదేరే చోటు ఒకటి అవ్వచ్చు, కానీ శాశ్వత ప్రయాణం చేయగలవా? ఇదిగో ఇది కూడా అంతే. నీ కొడుకు, నీవు, నీ భార్య అనుకుంటున్నావు, ఎవరు కలిసి ప్రయాణం చేయరు. ప్రాణులు కూడా బంధాలు కాల నియమాన్ని అనుసరించి ఏర్పడుతూ కలిసిపోతూ విడిపోతూ ఉంటారు. ఎంత అజ్ఞానం అంటే ఈ తాత్కాలిక బంధం కోసం గిలగిలాడటం. కళ్ళ ఎదురుగుండా ప్రతి ఒక్కడు మరణం చెందుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. సత్యం ఏ ఒక్కడికి ఎవరితో సంబంధం లేదు శాశ్వతంగా. ఈ నాలుగేళ్లలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ప్రేమించుకోవడం సతుదండుగా. కర్తవ్య నిర్వహణ మాత్రమే చెయ్యి. పిల్లవాడు పుట్టాడు, వాడిని పెంచు, కానీ వాడి కోసం ఇంత ఏడిస్తే, ఏడిస్తే వస్తాడా? ఏడిస్తే వచ్చే పడం అయితే నేను కూడా నీతో కూర్చుని ఏడుస్తాం. ఏడ్చినంత ఆత్మీయత పోయిన వాడాడు. ఏవం భూతాని భూతేషు చ ఉదితాని ఈశమాయయా. ధాన్యం మొదలైన బీజములలోంచి ఒక్కొక్కప్పుడు ఇతర బీజములు పుడతాయి, ఒకప్పుడు పుట్టవు. అంటే అంకురోత్పాదన శక్తి నశిస్తుంది అన్నమాట. చూస్తూ ఉంటాం ధాన్యం మొక్కలు లేచినప్పుడు ఆ మొక్కల్లోంచి కంకులు పడతాయి, కానీ కొన్ని కంకుల్లో ధాన్యం కిందంటే కొన్నింటిలో ఉత్త ఊక మిగులుతుంది, పొల్లు ధాన్యం మిగులుతుంది. ఎందువల్ల? దానికి ఆ శక్తి నశించిపోయింది. అలాగే భగవన్మాయ చేత ప్రేరితులై ప్రాణులు పుడతారు. ఒక్కొక్కప్పుడు వీళ్ళు మరొక ప్రాణిని సృష్టించగలరు. అది ఇందాక చెప్పినట్టుగా ధాన్య కింద పొల్లు ధాన్యాన్ని సృష్టించినట్టుగా కొంతమంది సంతానోత్పత్తి చేయలేరు. అందువల్ల ఈ సంతానము పుట్టడం పుట్టకపోవడం అనేది ఈ ధాన్యం యొక్క గింజలతో సమానమే. ఇవి కూడా రుణానుబంధములే. ఒక్కొక్కప్పుడు జన్మ ఉంటుంది, జన్మించరు. జన్మించిన వాడికి కూడా అది శాశ్వతమైన బంధం కాదు, నశ్వరమే. అసలు ఆశ్చర్యం ఏమిటంటే చక్కగా వరి కంకులు వచ్చి పండేగానే దాన్ని కోసి పారే చంపేస్తారు ఆ మొక్కని జీవులు. అలాగే మంచి కుర్రవాడు వీడి వల్ల నాకు సంతానం వల్ల ఆరోగ్యం బలం అన్ని ధనం పెరుగుతాయి, ఆనందం పెరుగుతుంది ఎవడని అనుకున్నప్పుడు ఆ పిల్లవాడైనా పోవచ్చు, పిల్లవాడిని చూసుకునే భాగ్యం లేక తండ్రినే పోవచ్చు. కాబట్టి మొత్తం మీద బంధం శాశ్వతంగా ఉంటుంది, నేను నమ్మకం లేదు. రాజా నువ్వున్నావు, మేమున్నాం, చరాచర జగత్తున్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నాం, ఇంతకు పూర్వం కలిసామా? లేదు. పోయిన తర్వాత కలుస్తామా? అది చెప్పలేము. ఎప్పుడు ఎవరో ఎందుకు కలుస్తున్నాం? విడిపోతున్నాం. మేము వెళ్ళిపోతున్నావు బాధపడుతున్నావా? వస్తే ఆనందపడుతున్నావా? నీ కొడుకు కూడా మాలాగే ఒక మిత్రుడు నీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడు అనుకో, రూపంతో వచ్చి రూపం లేకుండా వెళ్ళిపోయాడని భావిస్తే నీకు దుఃఖం లేదు పోమన్నాడు. మరణించిన వాళ్ళని చూసి దుఃఖం చెందకుండా ఉండాలంటే ఒకటే మార్గం, మన స్నేహితుడు వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్ళిపోయాడు, ఏ మళ్ళీ రాకుండా విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాలంటే ఈ టిక్కెట్లు పనికిరావని గుర్తు చేసుకో, అప్పుడు నీకు దుఃఖం నశిస్తుంది. భూతైర్భూతాని భూతేశ సృజత్యవతి హంతి చ ఆత్మసృష్టై స్వతంత్రై అనపేక్షోపి బాలవత్. భూతపతి అయిన ఈశ్వరుడు ఉన్నాడు. ఈ జగత్తు యొక్క సృష్టి ఆయనకు అపేక్ష కాదు, ఆయనకు ఒక క్రీడ కాదు. అసలు క్రీడ కాదు, ఏది కాదు, ఇదంతా కాల ప్రభావంతో ఆయన అలా చోదన చేస్తాడు, చోద్యం చూస్తున్నట్టు చూస్తాడు. ఇందులో ఏ ఒక్కడి మీద అభిమానం ఉండదు, ద్వేషం ఉండదు. ఆయన పుట్టినవాడు ఏ పని చేస్తే ఆ పనికి దగ్గర ఫలితం ఇస్తాడు. తదనంతరం వీడికి జన్మలు పునర్జన్మలు వచ్చేవన్నీ మాత్రం ఇంత మొదటిసారి చేసిన కర్మను అనుసరించి వస్తాయి. పుట్టినప్పుడు మొదటి కర్మబంధం లేకుండా పుట్టాడు. పుట్టినప్పుడు ప్రతివాడు జ్ఞాని, స్వేచ్ఛగా పవిత్రంగానే పుట్టాడు. కానీ ఇక్కడికి పుట్టిన తర్వాత వాతావరణ ప్రభావంతో వాడు కర్మలు చేసుకుంటూ మార్పులు చెందుతూ వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఈ కర్మలు 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 ఉపకర్మలు ఇలా ఎన్నో జన్మలు ఎత్తుతూ పోతున్నాడు. కాబట్టి ప్రారంభ దశ ఎందు ప్రతి ఒక్కడూ భగవంతుని వలె పవిత్రుడే. అంచేత దుఃఖించకు, నువ్వు కూడా పవిత్రంగా ఉండు అనగానే రాజన్నట్ట, కో యువాం జ్ఞాన సంపన్నౌ మహిష్ఠౌ చ మహీయసాం అవధూతేన వేషేన గోఢవా విహసమాగతౌ. మహాపురుషులారా, అవధూత వేషాలతో పరమహంస రూపాలతో ఆత్మజ్ఞానాన్ని దాచుకుని ఇలా వచ్చిన మిత్రు ఎవరు? మీరెవరు? మహాజ్ఞానులు. సమయాన్ని నన్ను అనుగ్రహించడానికి, అజ్ఞానం తొలగించడానికి వచ్చినట్టుగా ఉన్నారు. మీరెవరు అన్నట్టు చూసారా? ఆ కొడుకు పోయేసరికి మతి వచ్చింది. అంత పూర్వం వచ్చిన అంగిరేశుని వచ్చిపోయాడు. ఆయనే కొద్ది రోజులు పోయిన తర్వాత వస్తే దుఃఖావేశం. నారదుడు అంటే చూడలేదుగా, అంగిరేశుని చూశాడు, అయినా వచ్చిపోయాడు. మీరెవరు? సనత్కుమారుడు, నారదుడు, రుభువు, అంగిరసుడు, దేవలుడు, అసితుడు, అపాంతరతముడు, వ్యాసుడు, మార్కండేయుడు, గౌతముడు, వశిష్ఠుడు, పరశురాముడు, కపిలుడు, శుకుడు, దుర్వాసుడు, యాజ్ఞవల్క్యుడు, జాతకర్ణుడు, ఆరుణి, రామసుడు, చ్యవనుడు, దత్తాత్రేయుడు, పతంజలి, కపిలుడు, వేదశర ఋషి, ధౌమ్యుడు, పంచశిఖముని, హిరణ్యనాభుడు, కౌశల్యుడు, శృతదేవుడు, ఋతుధ్వజుడు. వీళ్ళు లోకంలో పరమజ్ఞానాన్ని ఉపదేశించే మహానుభావులు. వీళ్ళకి మృత్యు బాధ ఉండదు. వీళ్ళు ఇంత గొప్ప ఋషులకి సృష్టిలో ఉండరు. చిరంజీవులు కూడా వీళ్ళు, ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవించేవాళ్ళు. వాళ్లలో మీరెవరో? తస్మాద్యువాం గ్రామ్యపసోర్మమ మోఢదియ ప్రభు. మీరు నాకు జ్ఞానదానం చేయడానికి సమర్థులై వచ్చినట్టుగా ఉన్నారు. నేను ఒక పశువులాగా మూఢబుద్ధిని అజ్ఞానాంధకారంలో ఉన్నాను. నా దురదృష్టాన్ని, అజ్ఞానాన్ని తొలగించండి అనగా అంగిరసుడు అన్నట్ట, భలేవాడు అయ్యా, నీకు పుత్రుని ఇచ్చిన అంగిరసుడు నేను. ఇక ఈ పక్కనున్నవాడు సాక్షాత్తు నారద మహర్షి, పరమ పూజ్యుడు, బ్రహ్మ మానస పుత్రుడు. నీవు భగవద్భక్తుడు, శోక మోహాదులు నీకు లేవు, అయినా నువ్వు తాత్కాలిక అజ్ఞానంలో పుత్ర శోకాన్ని పొందావు. కొడుకు కావాలంటే ఇచ్చినప్పుడు నీకు మాట ఇచ్చాను ఈ పుత్రుడి వల్ల హర్ష శోకాలు వస్తాయని, హర్షం అనుభవించావు ఇప్పుడు శోకం అనుభవిస్తున్నావు. తప్పదు, బలవంతంగా నువ్వు కొడుకు కోసం తపస్సు చేశావు, నీకు అసలు పుత్రయోగం లేదు, లేకపోయినా ఒక గొప్ప వ్యక్తి నువ్వు కావలసి ఉన్న కారణం చేత నీకు ఇలాంటి వరం ఇవ్వడం జరిగింది, ఆ ప్రయత్నం సిద్ధించింది. నేను ఒకప్పుడు నీ ఇంటికి వచ్చాను, నీకు పుత్రలాభం మీద ఉండడం వల్ల పుత్రునిచ్చాను, ఇప్పుడు ఆ పుత్ర శోకాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, ఆనందం అనుభవించి దుఃఖం అనుభవిస్తున్నావు. సూరసేన, ఇంత సూరసేన రాజ్యాన్ని పరిపాలిస్తున్న నీవు, భార్య, గృహం, ధానం, వివిధమైన ఐశ్వర్యాలు ఇవన్నీ శాశ్వతంగా నీ కూడా వస్తాయనుకుంటున్నావా? ఎల్లకాలం నీ కూడా ఉంటాయా? కలలాంటివి ఇవన్నీ, కలలు అనేక వస్తువులు కనబడతాయి, కలలు అనేక రకాలుగా ఉంటాయి, కానీ సప్రం పోగానే మొత్తం నాశనం. ఇది కూడా కలనుకో, స్త్రీలు, పుత్రులు, భర్తలు, వారి బంధాలన్నీ కూడా కలలాంటివి. కాకపోతే కాస్త ఎక్కువసేపు ఉంటే కల ఇది, ఆ నిద్రలో వచ్చే కళ కొంచెం తక్కువ కాలం ఉండే కళ, అంతే తేడా. నీవు శాంత చిత్తంతో ఆలోచించు. అయం హి దేహి నో దేహః ద్రవ్య జ్ఞాన క్రియాత్మకః దేహినః వివిధ క్లేశ సంతాప కృదుదాహృతః. దేహాభిమానంతో ఉండే జీవుడు ఉన్నాడే వీడు, భూమి, ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలు, తర్వాత రోగాలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు భూమి వస్తే సంతోషిస్తాడు, భూమి పోతే ఏడుస్తాడు. అలాగే ఆకాశాది యొక్క లక్షణాలను చూసి ఒక్కొక్కప్పుడు దుఃఖం చెందుతాడు, సుఖం చెందుతాడు, రోగాలు చెందుతాడు, ఆ రోగాల నుంచి వెళ్ళి విముక్తి పొందుతూ ఉంటాడు. వీటన్నిటికల కారణం మరేం లేదు, శరీరం మీద అభిమానం ఉండడమే. మనిషికి దుఃఖం కానీ సుఖం కానీ రావడానికి కారణం ఈ శరీరం నాది అనే అభిమానం ఉండడమే. ఈ దీని మీద అభిమానం పోతే అవేమీ లేవు. నువ్వు శాంత చిత్తంతో ఆలోచించు, ఆత్మతత్వంతో విచారించు, అప్పుడు నీవెవరో నీకే తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఎంతకాలం ఉంటావు, పోతావు, వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నావు, ఏమీ లేదు, పోయేటప్పుడు ఏం పుట్టిపోతావు, ఏం పుట్టిపోవు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ రాజ్యం, ఈ భార్యలు, ఈ పిల్లడు అనే బాధపడకు, వాళ్ళు నీలాగే వచ్చారు పోతారు, ఎవళ్ళు ఎవరిని పట్టుకుపోరు. ఈ విధంగా ఉపదేశం చేయగానే నారదుడు లేచి వచ్చారు, రాజా నీవు నిగ్రహాన్ని పొందు, నేను నీకు ఒక దివ్యమైన మంత్రాన్ని ఇస్తాను, 7 రాత్రులు గానని జపించు. మీకు ఒక విషయం చెబుతున్నా చూడండి, ఒక్కొక్కప్పుడు మన వాళ్ళు చాలా గొప్ప తెలివైన వాడు అనుకుని బుట్లో పడిపోతూ ఉంటారు. అందుకే 18 పురాణాలు పూర్తిగా క్షుణ్ణంగా చదవనైనా చదవాలి, లేదా ఎవరైనా చెబుతూ ఉంటే వినైనా వినాలి. దురదృష్టవంతుడు ఎవడు వినలేడు అనుకోండి. ఎందుకంటే మహిళ పిల్లవాడు చచ్చిపోతే మంత్రోపదేశం చేయడం ఎంత దోషం అంటాడు ఒకరు, మరొకడు లేచి ఏదన్నా పురాణంలో మనం చెబితే ఆ పురాణంలో ఉండేటటువంటి కథ అవునా కాదా అని తర్జన భర్తన చేస్తాడు. వీటిలో చాలా రహస్యాలు ఉన్నాయి. కుర్రవాడు ఎదురుగుండా చచ్చిపోయాడు కదా, అది ఆ రోజుకి మహిళ ఉంటుంది కదా, కానీ ఆ సమయంలో వాడిని ఎదురుగుండా ఒక శవాన్ని పెట్టుకుని సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించాడండి నారదు. జ్ఞానప్రదములై మనిషిని ఉద్ధరించే మంత్రమును ఏ వేళలో అయినా ఎప్పుడైనా ఉపదేశం చెయ్యవచ్చు, పొందవచ్చు. స్త్రీలు, పురుషులు, కాల భేదాలు లేవు. ఇలాంటి వాటిల్లో భాగవత సప్తాహం అట. ఇంట్లో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో 7 రోజులు చేస్తే ఆ ఇల్లు పవిత్రమవుతుంది, ఆ చచ్చిపోయిన వాడు కూడా మోక్షం పొందారు. తర్వాత చేయకూడదని కాదు, తర్వాత చేసిన ఫలితము ఫలితమే, కానీ మొత్తం మూల గ్రంథాన్ని ఏ ఇంటిలో అయినా సరే 7 రోజులు పారాయణ చేస్తే పితృదేవతలు బ్రహ్మానందం చెందడం వల్ల ఆ ఇల్లు ఆ అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. మనం ఎవరుకుంటాం, ఇది చదివించాలి, ఎంత కొంత ఖర్చు అవుతుందిలే, ఎందుకు వచ్చింది, తిరిగి వచ్చేనా పెట్టేనా, ఇదే దీని బదులు చక్కగా FD వేసుకుంటే ఈ 2000 3000 చక్కగా 6 ఏళ్ల తర్వాత రెట్టింపు అవుతాయి కదా, లేదా ఇవి పెట్టుకుని చక్కగా ఏ బెంగళూరు తిరిగి రావచ్చు కదా అనుకుంటాం, అజ్ఞానం. అలాగే నిన్నో మొన్న ఎవరో అడిగారు, బహుశా నాకు గుర్తులేదు కానీ, గాయత్రి కథ వచ్చింది, ఈ గాయత్రి మంత్రం స్త్రీయా పురుషుడా అని భేదాలే చెప్పలేకపోతున్నాయి, ఇదేదో గొల్ల కథ మీకు పద్మ పురాణాలు చెప్పారని. అది చాలా విచిత్రమైన, పురాణాల్లో చెప్పిన ఏ కథ అసత్యం కాదు, వేదవ్యాసుడు భగవత్ స్వరూపుడు. గాయత్రి మంత్రము అనేది మంత్రంలో అనేక దేవతలు నిమిడిచారు, మంత్రార్థమునకు సంబంధించినటువంటిది ఎవరూ చెప్పలేరు. కానీ గాయత్రీ దేవత యొక్క కథ పద్మపురాణంలో చెప్పింది సుస్పష్టంగా కథ అది. అలాగే ఇప్పుడు వృత్రాసురుడి కథ సుబ్బారావు గారు అనుకుంటారు అడిగారు. ఈ వృత్రాసురుడి కథ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. దేవీ భాగవతంలో ఆ వజ్రాయుధాన్ని నురగలో పెట్టి చంపాడు, ఇక్కడ మామూలుగా చంపాడు. మత్స్య పురాణంలో నీళ్ళలో చంపినట్టుగా కథ. ఎందుకు కొంచెం కొంచెం తేడా వస్తుంది అంటే ఇప్పటికీ 14 మన్వంతరాలు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒక్కొక్క మన్వంతరంలో కథ కించిత్ తేడాతో నడుస్తుంది. ఆ మన్వంతరాలు తేడా వల్లే రాముడి కథల్లో సీత కథల్లో కూడా కొద్ది కొద్ది కథలు రామాయణంలో కొద్ది కొద్ది తేడా రావడానికి కారణం ఇదన్నమాట. మనం కూడా ప్రతి యుగంలో ఇలా పుడతాం. మళ్ళీ కలియుగం వచ్చిందనుకోండి ఇలా పుడతాం, వచ్చే యుగంలో అప్పుడు కూడా ఇలాగే పుడతాం. కానీ మన శరీరంలో ఉండేవాళ్ళు మాత్రం మనం కాదు. ఈ జీవాత్మ ఇంకో శరీరంలో దూరొచ్చు, కానీ ఈ శరీరం కింద ఉంటుంది ఇంకోటెవడో ఈ శరీరంలో దూరతాడు. ఉదాహరణకి రాబోయే యుగం ఉన్నది, అందులో బలి చక్రవర్తి ఇంద్రుడి శరీరంలో దూరతాడు, ఇంద్ర పదవిని పొందుతాడు. వచ్చే కాలంలో ఇంద్రుడు బలి. మరి ఇంద్రుడు ఏమవుతాడు? ఇంద్రుడు గొప్పవాడైనా అవ్వచ్చు, భ్రష్టుడైనా అవ్వచ్చు చేసిన పాపాలను బట్టి. హనుమంతుడు ఉన్నాడు, బ్రహ్మ అవుతాడు. బ్రహ్మ పదవి అదే, కానీ హనుమంతుడు బ్రహ్మ అవుతాడు. మరి హనుమంతుడు పోస్టు ఇంకో పుణ్యాత్ముడు ఎవడో హనుమంతుడి శరీరాన్ని పొందుతాడు. బ్రహ్మదేవుడు మాత్రం విష్ణువులో లీనమైపోయి ఇక మళ్ళీ ఆయనకి లేదు జన్మ ఉండదు. బ్రహ్మ పోస్ట్కి వెళ్ళిన వాడికి ఇక మళ్ళీ జన్మ ఉండదు, విష్ణువు ఆయన కలిసిపోతారు. ఇలా రకరకాలు ఉన్నాయి విశేషాలు, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఎందుకు చెబుతున్నానంటే మన వాళ్ళు అయ్యో చచ్చిపోయిన పిల్లాడు సొంత కొడుకే కదా, అయినా మంత్రోపదేశం ఎలా చేశాడు, చెయ్యొచ్చా చేయకూడదు అని అడుగుతారు. మీరు కూడా పొందవచ్చు చేయవచ్చు. కొన్ని మంత్రాలు ఆ టైంలోనే పొందితే వాడికి మోక్షం ఇస్తాయి. అంచేత నిస్సందిగ్ధంగా ఇది మహాద్భుతమైనటువంటి విష్ణు పురాణంలో ఉండే కథని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక మీదట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఏది చెప్పినా సొంత విషయం చెప్పకుండా వ్యాసముగా ఉండే పుక్కిటి పురాణ కథలు మాత్రం చెప్పడం జరగదు. అంచేత నిస్సందిగ్ధంగా ఆనందంగా పొందండి దీన్ని. 7 రాత్రులలో నువ్వు సంకర్షణుడు అనేటటువంటి విష్ణు భగవానుడి దర్శనం పొందుతూ నేనిచ్చే మంత్రాన్ని నువ్వు పొందు. ఓ రాజేంద్ర ఎత్పాదమూలముపసృత్య నరేంద్ర పూర్వే సర్వాదయో భ్రమమేయం ద్వితయం విసృజ్య సద్యస్తదీయమతులానధికం మహిత్వం ప్రాపుర్భవానపి పరన్న చిరాతుపైతి. పూర్వం ప్రాచీనులైన మహాదేవాది దేవులు ఈ మంత్రాన్ని పొంది లోకాలన్నిటా హాయిగా తిరుగుతున్నారు. వీళ్ళకి భవబంధాలు అంటవు, వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, శోకం హర్షం లేకుండా ఉన్నారు. అటువంటి మంత్రం నీకు ఇస్తాను. ఈ మంత్రము నేను నాది అనే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. పుట్టుక, నాశనం, క్షయం, వృద్ధి, కర్మఫలం వీటన్నిటినీ తొలగించి వేస్తుంది. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ అనే ఈ 2 అవస్థలు తొలగిస్తుంది. నీ మీద నీకు అభిమానం ఉండదు, అప్పుడు నువ్వు మోక్షం పొందుతావు నాయన. అటువంటి వాసుదేవ మంత్రాన్ని చెబుతాను. ఆ మంత్రం చెప్పే ముందుగా నీకు ఒక తమాషా చూపిస్తాను. మంత్రం చెప్పడానికి ముందు ఒక తమాషా చూపిస్తాను అన్నట్టు. ఏమిటి, ఎంత మంత్రం చెప్పినా నీకు కొంత దుఃఖం మిగిలిపోవచ్చు. అందుకని ఓ జీవాత్మ భూమికి దిగన్నట్ట. జీవాత్మం పశ్య భద్రంతే మాతరం పితరం చతే సుహృదో బాంధవాస్తవాసుజాత్వకృతయా పురుషం. ఓ జీవాత్మ, ఈ పిల్లవాడి శరీరంలో ఇంతకాలం నుండి విషప్రయోగం వల్ల తప్పుమని మాడి మరణించిపోయావు కదా, అటువంటి చచ్చిన జీవాత్మ నీకు వేలుదలుగ్గాక దా నీ తల్లిదండ్రులకి, నీ మిత్రులకి, ఆప్తులకి, బంధువులకి, నీ తల్లికి అందరికి ఆనందం కలిగించు. వచ్చి కాసేపు ఈ శరీరంలో ప్రవేశించి మిగిలిన ఆయుష్కాలను అనుభవించు, రాజసింహాసనాన్ని స్వీకరించు అనగానే ఆకాశం నుంచి రిమ్మని తప్పుడైందిట. జీవాత్మ వచ్చేసిందిట, ఈ చచ్చిపోయిన పిల్లాడి ఆత్మ వచ్చింది. మహర్షి నమస్కారం, తమరెవరో ఏమిటో కాని మా నాన్నకి అమ్మకి ఆనందం కలిగిస్తూ శరీరంలో వెళ్ళమన్నారు కదా. నేను కర్మవశంలో ఇంతవరకు దేవతల్లో పుట్టా, తిర్యగ్యోనుల్లో పుట్టా, ఇంకా అనేక నానా యోనుల్లో జన్మించాడు కదా, ఏ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు అన్నట్ట. నాకు వీళ్ళు ఏ రకమైన తల్లిదండ్రులు, వీళ్ళకి నాకు ఏ సంబంధం, ఎన్ని కోట్లు జన్మలెత్తారు, కోటాను కోట్ల తల్లిదండ్రులు వీళ్ళెవరు, శతకోటి లింగంలో బోడిలింగం అన్నట్టుగా. ఈ అనాది సంసార ప్రవాహంలో క్రమంగా అందరూ పరస్పరం బంధువులవుతారు, జ్ఞాతులవుతారు, శత్రువులవుతారు, మిత్రులవుతారు. శత్రువులు మిత్రులు కాక మధ్యస్థంగా ఉండే తటస్థులవుతారు. ద్రవ్యాలు పొందుతారు, క్రయం చేస్తారు, విక్రయం చేస్తారు, ఉపేక్షకులవుతారు. ఇంత భ్రమణాలు నేను చాలా పొందాను. ఇప్పుడు నాకు ఎవరెవరు అంటే ఈ శరీరం నుంచి పోవడం తోటి వాడికి తెలియట్లా ఎవరి తండ్రో, ఎవరి ఏ జన్మలో తండ్రో తెలియడం లేదు. ఇంత క్రితమే పోయాననే ధ్యానం వాడికి ఉండదుగా. శరీరం నుంచి పోవడంతో ఈ ఏడుపులు ఈ వెంగ వాడికి ఏం లేదు. దర్జాగా ఆనందంగా టింగురంగా తిరుగుతున్నాడు అక్కడ. అంచేత ఆయన అన్నట్ట, హాయిగా ఆకాశంలో తిరుగుతున్నాను నేను, నాకు మమకారం ఏం కనిపించడం లేదు. మరి ఇందులో ఏ తల్లిదండ్రులు తెలియడంలా, ఇంతమందిలో ఎవరు నా తల్లిదండ్రులు, అసలు మీరు నాకేమవుతారు, నన్ను ఎందుకు పిలిపించారు, నాకు ప్రియం లేదు, అప్రియం లేదు, మిత్రుడు లేడు, హితుడు లేడు, బాంధవుడు లేడు, శత్రువు లేడు, ఆత్మసుఖం లేదు, దుఃఖం లేదు, అంతటికి అతీతంగా ఉన్నాను నేను. నేను నిత్య వస్తువుని, నాకు క్షయ వినాశాలు లేవు. నేను సూక్ష్మాన్ని, శూన్యాది శూన్యాన్ని, నేను ఎక్కడికి పోతున్నానో తెలియదు. ప్రయాణం చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు నన్ను వెనక్కి రాయగావు. అనగా జీవాత్మ మాటలు విని పక్కు నడిగాడు నారదుడు. ఏం చిత్రకేతు, నువ్వెవరో తెలియదు అన్నాడు, మరి ప్రవేశపెట్టానట. అనగానే కొంచెం అప్పటికి జ్ఞానం అయిపోయింది, జ్ఞానం బాగా కలిగింది. అయినా పోనీ ఇందులో ప్రవేశపెడితే ఏమన్నా కాస్త దుఃఖం తగ్గుతున్నామన్నట్ట. ఆ జీవాత్మ చేతులు జోడించి, అయితే ఈ జన్మలో నువ్వే నాయన నాకు తండ్రి, దయచేసి నన్ను మళ్ళీ ఆ శరీరంలో వేడి పంచుకుని, నీకు పుణ్యం ఉంటుంది, ఎన్ని జన్మలు ఎత్తానో, నేను సుఖంగా ఎక్కడికో పోతున్నాను, ఈ జన్మ పేడ వదిలిపోయింది నాకు, ఈ పేడ వదిలిపోయిన తర్వాత మళ్ళీ ఈ పాడు దేహంలోకి లాక్కొచ్చి నన్ను పీడించకు, నీకు దండం అందిట అని టింగిన మాయమైపోయింది. ఇచ్చు దీర్ఘతో జీవ జ్ఞాతయస్తస్యతే తదా విస్మితా ముముతుః శోకం చిత్రాత్మశ్రేక శృంఖలం. ఇలా పలికి జీవాత్మ వెళ్ళిపోగానే చిత్రకేతువు, ఆయన బంధువులు, జ్ఞాతులు, భార్య అందరూ వెర్రిమొహలు వేసుకున్నారు. నేను ఇందులో ఉండగానే వర్రు అని వెళ్ళిపోతాడు సుఖంగా ఉందంటే ఇంకేమనుకుంటాం. అప్పుడు వాళ్ళు అజ్ఞానాన్ని విడిచిపెట్టి, స్నేహ శృంఖలాన్ని విడిచిపెట్టి, పాశ్యం బంధుత్వ పాశ్యం విడిచిపెట్టేశారు, శోకం పోయిందిట. ఇలాగే ప్రతి జీవాత్మ వచ్చి దిక్కుమన్నాడు, ఏడవకండిరా నేను సుఖంగా ఉన్నానరా అన్నారు అనుకోండి, మనకి ఎవరికి దుఃఖాలు ఉండవు, కానీ అందరూ మనకు కనపడరు వచ్చింది ఎప్పుడు. అది నారదుడు ఉన్నాడు గనక హాయిగా సుఖంగా ఇలా చెప్పించాడు. అప్పుడు నారదుడితో అన్నట్ట, నాకు ఆనందంగా ఉందయ్యా, దుఃఖం పోయింది, మరి శవంగా నేను చేయనన్నట్ట. అలా తేలిక తీసేపు దుఃఖం పోయింది, కానీ నీ శరీరం వల్ల వచ్చిన కారణం చేత దీంతో నీ బంధం పోదు, దాన్ని పాతి పెట్టేసేస్తేనే నీకు బంధుత్వ ప్రీతి పోతుంది అన్నట్ట. జ్ఞానం వచ్చేసింది దాన్ని శవాన్ని వదలకూడదు మరి, అంచేత కర్మ చెయ్యాలి. నువ్వు తగ శుభ్రంగా పాతిపెట్టు, చచ్చిపోయిన పిల్లవాడు చిన్నపిల్లలకి దహనం చేయకూడదు. తర్వాత శ్రాద్ధ తర్పణాదులు ఇచ్చేశారు, శోకం మోహం అన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు అంతా చూస్తున్నారు కదా ఈ కృతజ్ఞత యొక్క సవతులు, పిల్లాడికి విషం పెట్టిన వాళ్ళు సిగ్గుపడి గొళ్ళును గోల పెట్టేశారు. నేనే విషం పెట్టి చంపేశాం బాబోయ్, ఆ పిల్లవాడి పాపం మాకేమైనా వస్తుందేమో అని ఏడ్చి యమునా నది ఒడ్డుకెళ్ళి బాలహత్యకి ప్రాయశ్చిత్తం చేసుకున్నారట. యమునా నది ఒడ్డుకెడితే పాపాలకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. తెలుసో తెలియకో మనం చాలా జీవులు చంపుతాం కదా, ఈ జీవునికి ప్రాయశ్చిత్తం ఒక్క యమునా నది స్నానమే, ఇంకేదీ కాదట. యమునాయాం మహారాజ స్మరంతో ద్విజభాషితం. యమున నది ఒడ్డుకెళ్ళి బాలహత్యకి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. ఎలకల్ని మందు పెట్టి చంపిన, బుద్ధింకల్ని విషం పెట్టి చంపిన, చీమల్ని చంపిన, ఇంకేదైనా జంతువుని చంపిన, ఈ అన్ని జంతువుల హత్యకి సరే, కొంతమంది ఇలాగే తెలియక భ్రూణ హత్యలు ఎవరక్షణలు చేయించుకున్న వాళ్ళు, పక్క వాళ్ళ పిల్లలకి విషం పెట్టి చంపేవాళ్ళు, వీళ్ళకి ప్రాయశ్చిత్తం ఉన్నదట పాపం. ఇంత పాపాత్ములకు కూడా యమునా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఒక చిన్న కర్మకాండ చేసుకోవాలి, అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుంది అని అంచేత వీళ్ళు ఆ బాలహత్య ప్రాయశ్చిత్తం చేసేసుకున్నారు. అప్పుడు నారదుడు అంగిరసుని పిలిచాడు, ఆ ఏమయ్యా నీ కొడుకు జీవాత్మను పంపేశాను, నువ్వు కూడా దుఃఖం నుంచి బయటకు వచ్చావు, ఇప్పుడు నీకు ఇస్తానన్న మంత్రాన్ని ఇస్తారా అని కూర్చోబెట్టాడు. ఆ యమున దగ్గరికే తీసుకెళ్ళాట, దగ్గరికి తీసుకెళ్లి పిల్లవాడికి తర్పణ ఇప్పించేసిన తర్వాత స్నానం చేయించి కూర్చోబెట్టి, నాయన ఇప్పుడు నేను ఇస్తున్నా. ఇవాళ నీ పుత్రుడు మరణించాడు, నీ పుత్రుడు మరణించాడంటే దేహబంధం పోయింది నీకు. చిన్నపిల్లల యొక్క బంధుత్వం 7 రోజుల వరకు ఉంటుంది, కాబట్టి 7 రోజులు. పెద్దవాళ్ళకైతే 11 రోజుల స్థానం, చిన్నపిల్లలకైతే కొడుకైతే ఆ కొడుకు కూడా 2 ఏళ్ళు 1 ఏడాది గనక నిండితే అటువంటి వాడికి 7 రోజుల వరకు కూడా మోక్షం పొందడానికి తాము తరించడానికి మంత్రాన్ని జపించాలి. అందువల్ల ఈ 7 రోజులు నేను ఇచ్చే మంత్రం జపించు అని ఆ మంత్రాన్ని నారదుడు ఇలా ఉపదేశించేట. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే. ఓ ప్రణవస్వరూపుడైన దేవ, నీకు నమస్కారం. వాసుదేవ, నేను నిన్ను మనస్సులో ధ్యానిస్తున్నాను. ఓ ప్రద్యుమ్న, ఓ అనిరుద్ధ సంకర్షణ, నీకు నమస్కారం. హృదయానికి శక్తిని ప్రసాదించే పరమాత్మ, నీకు నమస్కారం. పరమ ఆనంద స్వరూప, నీకు నమస్కారం. శాంతమూర్తి, నీకు స్వరూపం. ద్వైతము అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటటువంటి బుద్ధిభావాన్ని తొలగించే మహా జ్ఞానస్వరూపుడవైన నీకు నమస్కారం. ఆత్మానందానుభూత్యైవన్యస్తశక్త్యూర్మయే నమః హృషీకేశాయ మహతే నమస్తే అనంతమూర్తయే. ఈ స్వరూపం ప్రతి వాడికి ఆనందరూపం తన శరీరం, కానీ తానెవడో తెలుసుకుంటే ఒక ఆనందం కలుగుతుంది. జ్ఞానం వల్ల నేను ఇటువంటి వాడిని అని తెలుస్తుంది ప్రతి వాడికి. తన తత్వజ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఏ ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం ఇచ్చే నీకు నమస్కారం. నిన్ను స్మరిస్తే అనురాగము ద్వేష లక్షణాలు నశిస్తాయి. నీవు హృషీకేశుడవు అంటే ఇంద్రియాలకు అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. ఓ మహాప్రభో నన్ను రక్షించు. ఇటువంటి మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని జపించి ఆయన ఏమయ్యాడో తెలుసుకుందాం. ఇంకా మన కేవలం సోమ మంగళ బుధ 3 డేస్, ఈ 3 రోజులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరమ పవిత్రం గనక తక్కిన రోజుల్లో రండి, వచ్చి బ్రహ్మానందకరములైనటువంటి విషయాలు తెలుసుకుని తరించవలసింది.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వేపనగరే జడాన సభాయచనం. నారద మహర్షి చిత్రకేతు మహారాజు గారికి పరమాద్భుతమైన నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కర కమల కుట్మలోపలాలిత చరణారవింద యుగల పరమ పరమేష్ఠిం నమస్తే. చిట్ట చివరి మంత్రం కూడా చెప్పాడు. ఓ సమస్త గుణాలకి అతీతుడవైన పరమేశ్వర సర్వేశ్వర, నీ పాదపద్మాలున్నాయే, అవి సత్వగుణం కలిగిన భక్త శ్రేష్ఠుల యొక్క చేతులకు అలంకారాలట. భక్తులకు చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే భగవంతుని పాదాలకి ఒత్తి నమస్కరించాలి. భగవంతుని పాదాలు సరాసరి లభించడం కష్టం గనక అందరికీ ప్రతివాడు కృష్ణుడి పాదాలు పట్టాలని వెడితే ఆయన పాదాలు సాక్షాత్తుగా దొరకవు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ భగవద్భక్తుల యొక్క కథలతో నిరంతరం సంతృప్తి చెందే వాళ్ళ పాదాలు ఒత్తితే ఆ చేతులిచ్చినందుకు సార్థకతే, భగవంతుడిని సేవించినట్టే. కాబట్టి ఓ భగవంతుడా, నీ పాదాలు ఎటువంటివి? నిరంతరం నీ భక్తుల యొక్క చేతులనే తామర పూలతో సేవింపబడేవి. నువ్వు భగవంతుడివి, మహాపురుషుడివి, మహానుభావుడివి, మహావిభూతికి అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. అనేటటువంటి అత్యద్భుతమైన మంత్రాన్ని ఉపదేశించగానే చిత్రకేతు మహారాజు గారు ఆనందంగా ఈ మంత్రాన్ని సేకరించాడు. తక్షణం నారదుడు అదృశ్యమైపోయాడు. ఈ మంత్రాన్ని జపించాడు, 7 రోజులు జపించాడు. ఎలా జపించాడు అంటే ఈ 7 రోజులు కేవలం అభక్ష నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకున్నట్ట. మంచినీళ్లు తాగుతూ సావధాన చిత్తంతో పరిపూర్ణమైనటువంటి ఆసక్తితో 7 రోజులు జపించాడు. 7 రోజులు గడిచాక 7వ రోజు రాత్రికి ఆయన శరీరం మారిపోయిందట. విద్యాధరులు అని దేవతల్లో ఒక రకం వాళ్ళు ఉన్నారు, ఆ విద్యాధర జాతి రాజు మాదిరిగా అయిపోయాట. ఏకంగా ఏంటి, మామూలుగా ఒక విద్యాధరుడు అవడం కాదు, మొత్తం విద్యాధరులకి మహారాజు అయిపోయాడు. దీనికి అవాంతర ఫలము అంటారు. అవాంతర ఫలం అంటే ఏంటంటే, భక్తులు కోరుకోకుండా ఆ నామం యొక్క ప్రభావం వల్ల వచ్చే ఫలితం. నారాయణ నారాయణ అన్నాడు, వాడు ఏదో కోరుకోవాలనుకున్నాడు, అసలు కోరిక లేదు, కానీ వాడికి ఇంకో కోరిక తీరితే అవాంతర ఫలం అంటారు. ఈయన అసలు ఏ కోరిక లేదు, అయినా జపం చేశాడు, విద్యాధరులకు అధిపతి అయ్యాడు. చూసారా, అది గొప్పతనం. ఈ తర్వాత విద్యాధరులకు అధిపతి అయ్యాను కదా అని చెప్పి ఆయన ఎక్కడ ఆగల, ఎలా చెబితే అలా చేస్తాడు. ఇంకా దానికి తిరుగు లేదట. నారదుడు ఆయన ఇలా జపం చేస్తూనే ఉండమన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇది శ్రద్ధ అంటే. ఇంకా 2 రోజులు లేకుండా అయ్యా నేను ఎలా చెయ్యాలి అని అడుగుతారట శ్రద్ధ కలిగిన వాళ్ళు. అడిగిన తర్వాత 6 రోజులైనా సరే అలాగే చేస్తారట. ఇంకా వాళ్ళు అన్యథాత్వం ఉండదు. ఇది అటువంటి వాళ్ళల్లో ఉత్తమోత్తమైన సాధకుడు ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, సుబ్బారావు గారు. ఏమండి ఇలా చెయ్యొచ్చు అని అడుగుతారు, అయ్యాకో ఎప్పుడో ఒకప్పుడు ఇలా చెయ్యండి అన్నాం అనుకోండి, ఇంకా మళ్ళీ 6 రోజులైనా సరే 6 కంటే 6 ఈ కొంతమందికి సాధన ఉంది. అలాగే ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే, ఆయన పేరే చెప్పారు, మా పేరు చెప్పలేదు అని కదా, నాకు తెలుసున్నవాడు ఆయన, తెలియని భక్తులు చాలా మంది ఉంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాధన. ఈ చిత్రకేతు కూడా ఆ నారదుడు ఎలా చెబితే వినేవాడు కనుక ఏమి ఆగకుండా అనంతరం విద్యాధరాధిపత్యం పొందిన తర్వాత కూడా జపం చేశాడు. అప్పుడేం జరిగింది, మరో వారం గడిచాక సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాటైపోయింది. నిత్యం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వచ్చేసేవాట సరాసరి. అప్పుడు ఆశ్చర్యపోయి, ఏమిటిది 7 రోజులు జపం చేస్తే విద్యాధరులకు అధిపతులు అయ్యానా, మరో 7 రోజులు జపం చేస్తే ఏదో ఒక లోకానికి వస్తానంటే, ఈయనకి తెలియదు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన చోట చూస్తే ఆ క్షీర సముద్రం, అందులో నీల మేఘచ్చాసేదుడని విష్ణువు కనపడ్డాడు. ఎలా ఉన్నాడు ఆయన చూసినటువంటి విష్ణువు అంటే, మృణాళ గౌరం శితివాససం స్ఫురత్ కిరీటకేయోర కటిత్ర కంకణం ప్రసన్న వక్త్రారుణ లోచనం వృతం దదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. మృణాళం వరే గౌరకాంతితో ఉన్నాడు, నీలాంబరం ధరించాడు, కటిసూత్రం మొదలైన వాటితో ఉన్న ఆదిశేషుణ్ణి చూశాడు. ఆ ఆదిశేషుడి మధ్యలో కూర్చునున్న విష్ణువుని చూశాడు. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, నీల వస్త్రం ధరిస్తాడు. స్వామి నీలంగా ఉంటాడు, పసుపు వస్త్రం ధరిస్తాడు. వెంటనే అంతవరకు ఉండే పాపాలు తొలగాయి. ఏమండి, అసలు విద్యాధరుడు అయినప్పుడే పాపాలు పోతే కదా విద్యాధరుడు అవుతాడు, వైకుంఠానికి వెళ్ళాక వెళ్ళి పాపాలు తొలగాయని రాశాడు ఏమిటి అంటే అనుమానం రావాలి మనకి. ఎన్ని సందేహాలు వచ్చినా సరే ఆ సందేహాలు ఉత్తమమైన స్థాయికే తీసుకెడతాయి, భయపడకూడదు. సందేహము తెలియని అడుగుట తప్ప ఏమి తప్పు కాదు, జవాబు చెప్పడము తప్పు కాదు. ఏమిటి అంటే, స్వర్గానికి వెళ్ళినా పాపాలన్నీ పూర్తిగా పోవు, అందుకే స్వర్గానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి భూలోకానికి వస్తాడు భ్రష్టుడై, ఆ పుణ్యం అయిపోగానే. పాపం కొంచెం పాపం చేసి ఎక్కువ పుణ్యం చేస్తే స్వర్గానికి ఎడతాడు, స్వర్గలోక సుఖాలు అయిపోయాక ఈ కాస్త పాపం ఉందిగా దానికి మళ్ళీ భూలోకంలో పడతాడు. కాబట్టి అన్ని పాపాలు నశించిపోవాలని లేదు విద్యాధరుడు అయినా. విద్యాధరుడు అయిన తర్వాత ఆ సంకర్షణ దర్శనం అయ్యింది, అప్పుడు పాపాలు తొలగాయి. అప్పుడు ఆయన పాదాల మీద పడిపోయి గద్గద స్వరంతో స్తుతి తీరకపోయేటండి. కాసేపు ఎక్కువసేపు భగవంతుడి మీద ఆనందం పెరిగిపోతే కంఠంలోంచి గొంతుకు మాట రాదు, అలా ఉండిపోయాడు. కాసేపటికి నోరు పెగలించుకుని సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడిని ఇలా ధ్యానం చేశాడు. అజిత జత సమ్మతి సాధుభిర్భవాన్ జతాత్మభిర్భవత విజితాస్తే పిచ భజతామకామాత్మనామ్య ఆత్మదోతి కరుణ. ఓ మహానుభవ, నీకు అజితుడు అని పేరు, అంటే ఎవరు నిన్ను జయించలేరు, నిన్ను జయించగలిగేవాడు లేడు. కాని సాధువులు నిన్ను జయిస్తారు. ఎలా జయిస్తారు? ఎవరూ నిన్ను ఓడించలేరు, అందరిని నువ్వు జయిస్తావు. అయినా నేను జయించడానికి ఒక మార్గం ఉన్నది. ఏమిటంటే, నీవు దయాస్వరూపుడు కనుక ఆ విషయం తెలిసి నిన్ను భక్తితో ప్రార్థన చేస్తే వాళ్ళకు నువ్వు దొరికిపోతావు. అంటే భక్తితో నిన్ను జయించవచ్చు, బాణాలతో జయించలేము. నీవు వశం చేసుకుంటావు. దేవ, జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయ, ప్రవేశం, నియమం ఇవన్నీ నీ లీలలు. ఈశ్వరులము అని మేము లోకంలో ఒక్కొక్క రాజు అయి ఒక్కొక్క చోట ఉంటూ ఉంటాం. ఫలానా చోట మేము ప్రభువులు అనుకుంటూ ఉంటాం. ఏదో ఒకడు భూగోళానికి అధిపతిని అనుకున్నాడు, మరొకడు స్వర్గాధిపతి, మరొకడు విద్యాధరాధిపతి అనుకుంటున్నాడు. ఈ పిచ్చి పిచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని మేమే అధిపతులు అని విర్రవీగుతున్న మేము జగత్తంతటికీ మూలాధిపతి అని నిన్ను గ్రహించలేకపోతున్నాం. అటువంటి అజ్ఞానాన్ని తొలగించు. ఓ మహాపురుషోత్తమ, ఎవడు రాజ్యం, లోభం, వాంఛ వీటికి వసూలైపోతారో, ఎవరు జ్ఞానాత్ముడము నిర్గుణ స్వరూపుడమైన నిన్ను గ్రహించలేరో వాడు సంసారంలో కొట్టుబెట్టాడతాడు. ఎవడు భగవత్ స్వరూపుడమైన నిన్ను గ్రహిస్తాడో అటువంటి వాడు నీ సేవాభాగ్యానికి నోచుకుని ఈ సంసారం అనే సముద్రాన్ని తరించగలుగుతాడు. విషమమతిర్నయత్ర గుణాం తమహతమి మమత వేతి చయతం యత్ర విషమధియా రచితో యస్య విశుద్ధష్టయిష్ఠురధర్మ బహుళః. ఈ మిగతా పనులన్నీ చేస్తాం, ఏదో పూజ పునస్కారము ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు ఎందువల్ల అర్చన చేసినా, ప్రదక్షిణలు చేసినా, అభిషేకాలు చేయించుకున్నా మనిషి ఫలితం పొందట్లేదు అంటే, ఆ పని చేసే కాసేపు నేను నాది, తొం అహం ఇది, నీవు నీది వేరు, నేను నాది వేరు, ఈ విషమ బుద్ధి ఉంటుందట. అచ్చ అయ్యాక వీడికి పది ఇస్తే ఎక్కువేమో రెండు నిమిషాలు చదివాడు మంత్రం అనుకుని మళ్ళీ ఆ పది పక్కనట్టు ఎత్తేస్తాం, దిక్కుమాలింది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఎప్పుడైతే విషమ బుద్ధి ఉందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఫలించడం లేదు. బుద్ధి ఎంత కాదనుకున్నా లగ్నం కాదు. అర్చనాదుల్లో దోషం లేదు, చర్చన చేసే వాళ్ళలో లోపం ఉన్నది. కాబట్టి ఆ దోషం తొలగించి అధర్మ బహుళాన్ని తొలగించి ధర్మాన్ని ప్రసాదించే నీకు నమస్కారం. భాగవత ధర్మం ఏమిటంటే భేద బుద్ధి ఉండదు, అందరూ సమానమే. ఈ సృష్టిలో ప్రతివాడి వాడు ఉండే పోయేవాడే అంతా శుద్ధమైన భగవతత్వం పొందాలి అనే జ్ఞానం కలిగి ఉంటాడు భగవద్భక్తుడు. అటువంటి వాడు చాలా తొందరగా అర్చన యొక్క ఫలితం పొందుతాడు. లేకపోతే అర్చనలు చేసేవాడు కోట్ల మంది ఉన్న అందరికీ కోరికలు తీరకపోవడానికి గల కారణం చేసే కర్మలో లోపమాట. కర్మలో లోపం లేకుండా ఎవరిలో ఉండవు. అయితే తాత్కాలికంగా వెంటనే ఫలించకపోయినా చేసింది ఎంత చేసినా ఇంత కూడా ఫలిస్తుంది, అది రహస్యం. మీరు తెలుసో తెలియకో వాసుదేవ వాసుదేవ అంటే అదేం ఊరికే పోతుంది అనుకోవద్దు. అయితే వెంటనే ఫలితం చూపించకపోవచ్చు. వెంటనే ఎందుకు చూపించదంటే చేసేటప్పుడు ఎంతో కొంత లోపం ఉంది కనుక తక్షణం ఫలించవట. కానీ లోపమున్నా చేసిన యొక్క ఫలితం ఏనాటికైనా వస్తుందట, వద్దన్నా కాలుస్తుందట. అది ఆ మనిషి యొక్క పాపాలన్నీ భస్మం చేసి వాడిని ఉత్తమ స్థితికి తీసుకెడుతుంది. అదిగో అటువంటి నామస్మరణం నేను స్వీకరించా. దేవా, ఒక్కసారి నేను నామస్మరణం చేస్తేనే సమస్త పాపాలు తొలగుతాయంటారు. అటువంటిది నీ దర్శనం లభించింది. ఇంకా నా పాపాలు నశించలేరు, పవిత్రుండయ్యానడంలో ఏమీ సందేహం లేదు. పరమధర్మార్కుడు కూడా సంసారం నుంచి ముక్తుడవుతాడు. నా అంతఃకరణం పవిత్రమయ్యింది. నీకు సర్వం తెలుసు, నన్ను ఎలా బాగు చేసుకుంటావు నీది. నమస్తుభ్యం భగవతే సకల జగత్ స్థితి లయోదయేశాయ దురవసతాత్మగతయే కుయోగినాం హృదా పరమహంస. జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయం మూడింటికి భేదం పెట్టుకున్న అజ్ఞాని ఏ దేవుడికి ఆ దేవుడు వేరనుకుంటారు. కానీ చిట్ట చివరికి వస్తే ఈ సృష్టిలో సమస్త దైవాలు ఒకటే, అన్ని ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అటువంటి తత్వస్వరూపుడవు, పరమహంస స్వరూపుడవు, శుద్ధ స్వరూపుడవు, అన్ని ఐశ్వర్యములతో కూడిన నీకు ఒక నమస్కారం అని జ్ఞానంతో నమస్కరించగానే ఆ పరమాత్ముడు ఇలా అన్నట్ట, ఓ రాజా, నారదుడు అంగిరసుడు నీకు విద్యను ఉపదేశించారు. ఆ విద్యని ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించావు, ఆ విద్యాబలం వల్ల నా దర్శనం నీకు కలిగింది, ఆ దర్శన ప్రభావంతో కృతకృత్యుడవయ్యావు.
అహం వై సర్వభూతాని భూతాత్మ భూత భావన సప్త బ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతి తను.
నేనే ఈ కదిలేవి కదలనివి, కొన్ని చెట్లు ఉన్నాయి కదలవు, మనుషులు కదులుతారు, ఇలా చర అచరములైన ప్రాణులన్నిటికీ మూలకారకుణ్ణి. ఈ భూత సమూహం అంతా నేనే, నేనే సర్వానికి ఆత్మని, అందరిలో ఉండే ఆత్మని నేనే, మొత్తం అందరిలో ఉండే ఏ భావం కలిగినా ఆ భావన నేనే అన్నాడు. మనకి ఏం చేయాలనే బుద్ధి కలిగినా ఆ బుద్ధి ఆయండి. నేను భూతముల యొక్క ప్రకాశ స్వరూపుణ్ణి, శబ్ద బ్రహ్మ నేనే, ఇవాళ మాట్లాడుతున్నా వింటున్నా అంతా ఆయనే, అటువంటి పరబ్రహ్మను నేను. శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ అనే రెండు నా నిత్య తనువులు, నిత్యమైన శరీరాలు అన్నాడు. ఆయన శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ అనే రెండు రూపాలతో ఉంటాడట. భోగములతో కూడిన ఈ తత్వానికి అతీతమైనది నా రూపం, ఆత్మస్వరూపం నాది. నిద్రావస్థలో ఉన్న పురుషుడు చూచిన విషయాన్ని బయట వచ్చాక మర్చిపోయినట్టే నా అవిద్య వల్ల మానవుడు ఎప్పటికప్పుడు నా జ్ఞానం పొంది కూడా మర్చిపోతూ ఉంటాడు, నా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక అన్ని మర్చిపోతాడు. దానికి కారణం ఈ అవిద్య అనే మాయాస్వరూపమే. ఏన ప్రసుప్త పురుష స్వాపం వేదాత్మనస్తదా సుఖంచ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేది మాం. నిద్రపోతున్న పురుషుడు తన శరీరాన్ని మర్చిపోతాడు, నిద్రలో సుఖ ఇంద్రియ సుఖం పొంది అదేదో సుఖం అనుకుంటాడు. నిద్రలో పొందే సుఖమే శాశ్వత సుఖమనే భ్రమలో ఉన్నవాడు తెల్లారుగానే మళ్ళీ యథాప్రకారంగా వాడి కష్టాల్లో గడిపోతున్నాడు. అలాగే అశాశ్వతమైన ఈ సుఖాలే ఈ భోగాలే శాశ్వతం అనుకునే అజ్ఞాని కూడా దుఃఖాలు పొందుతున్నాడు. కానీ జ్ఞాని ఇవన్నీ తాత్కాలికమని గ్రహించి సమస్తమైన ఆత్మలు నేనేనని తెలుసుకుని ఆత్మసుఖాన్ని పరబ్రహ్మ సుఖాన్ని ఆనందాన్ని పొందాలి అని కోరుకుంటాడు. అటువంటి వాడే నిజమైన జ్ఞాని. ఎవడు ఆత్మానందమును అంటే భౌతికమైన వస్తువుల వల్ల వచ్చే ఆనందానికి మించిన ఆనందాన్ని తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. ఏదో పాయసం తినడం వల్ల, హంసతూలిక తల్పం మీద పడుకోవడం వల్ల, ఇటువంటి వాటి వల్ల వచ్చే సుఖం శరీర సుఖం మాత్రం, అది కూడా తాత్కాలికమే. అవి ఎక్కువైతే శరీరానికి కూడా కష్టమిస్తాయి. ఆయాసం రుచిగా ఉంది కానీ ఎక్కువ తింటే నానా బాధ పెడుతుంది, ఇవి లోపల కూర్చోవాలి అందులో, ఈ ఇన్ని రకాల బాధలు ఉన్నాయి. కాబట్టి భౌతికమైన శరీర సంబంధమైన సుఖం, తాత్కాలికమైన సుఖం ఎక్కువైనా ప్రమాదమేది, తక్కువైనా ప్రమాదమేది. కానీ ఆత్మానందం అన్నదే మనస్సు పొందే ఆనందం పరమాత్మ జ్ఞానం వల్ల, అది అతీంద్రియమైనది, ఎంత అని చెప్పడానికి వీలు కాని ఆనందం. ఆ పరబ్రహ్మాన్ని నేను. నాయన నువ్వు ఎన్నో విషయాలు నారదాదుల వల్ల తెలుసుకున్నావు, నా నామస్మరణం చేశావు, శ్రద్ధతో ఇప్పుడు నేను చెప్పే వాక్కులను ధారణ చెయ్యి, ఆత్మానందం పొందడానికి ప్రయత్నించు. ఎట్టి పరిస్థితులలోనూ జ్ఞానుల మీద కోపం తెచ్చుకోకు. చాలా ముఖ్యమైన దృష్టిలో గుర్తుపెట్టుకోవాల్సిందట, అప్రమత్తోమ, నేను చెప్పే మాటల్లో అప్రమత్తమై ఉండి జాగ్రత్తగా. ఏ పరిస్థితులలోనూ గురువుల మీద, జ్ఞాన సంపన్నుల మీద కోపం తెచ్చుకోకు, అక్కడ నుంచి నీ పతనం ప్రారంభమవుతుంది.
జ్ఞాన విజ్ఞాన సంపన్న ధారయన్నాసు సిద్ధ్యసి.
జ్ఞానము విజ్ఞానము ఇవి పొందుతాడు ఎవడు అంటే వాళ్ళని గౌరవిస్తే. వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటే ఏమిటో, నాగోటి వాడి మీద కోపం తెచ్చుకోవటం వల్ల పతనమే తప్ప ఉపయోగం లేదు. నాగోటివాడు అంటే నేను కాదు, మొత్తమే ఏదైనా కాస్త పండితుడు అనుకున్నటువంటి వాళ్ళను విరోధంతో చూడకు, వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని సేకరించు. కాదు నేను ద్వేషిస్తాను అంటే నిరయం ఉపపద్యతి, నరకాన్ని పొందుతావు. కాబట్టి ఎందుకు చెప్పాడు విష్ణుమూర్తి, ఎందుకు చెప్పాడంటే భవిష్యత్తు తెలుసు ఆయనకి. జ్ఞానుల జోలికెళ్లకు, ఉత్తముల జోలికెళ్లకు వెళ్ళావా నువ్వు పతనం అవుతావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో అహంకరించకు, తల ఎగరేయకు. ఎందుకంటే విష్ణు అంతటి వాడు నాకు దర్శనమిచ్చాడు అనే అహంకారం రేపొద్దున రావచ్చేమో. రూపదర్శనంలో ఉన్న ఇబ్బంది ఇది. ఇలా భగవంతుడు జగద్గురువు విశ్వాత్ముడు సంకర్షణుడు హెచ్చరించి అదృశ్యమైపోయాడు. ఆ తదనంతరం చిత్రకేతు క్షీరసాగరంలో చూసిన స్వామి తనకళ్ళు ఎదురుగుండా అదృశ్యమైపోయాక కళ్ళు మూసుకున్నాడు, చూస్తే మళ్ళీ ఆయన విద్యాధర లోకంలో ఉన్నాయంట. అంటే ఈ నామం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేసాడు ఇక్కడికి. తర్వాత తనను చారణులు సిద్ధులు సేవిస్తూ ఉండగా కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని విద్యాధర ప్రభువుగా పరిపాలించాడు. అతని బలం ఇంద్రియాలు అతనికి తెలిసాయి. తన భార్యలతో భగవన్ నామస్మరణం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ విద్యాధర స్త్రీలందరి చేత ప్రతి ఒక్కళ్ళ చేత, విచిత్రం ఏంటంటే ఈయన భార్యను కూడా ఇంతో పాటు విద్యాధర లోకానికి వచ్చేసారట ప్రాయశ్చిత్త కర్మ వల్ల. వాళ్ళందరి చేత హరినామస్మరణం చేయిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి కొంచెం గర్వం వచ్చిందిట. ఎలా గర్వం వచ్చింది? నేను ఎంత గొప్పవాణ్ణి, హరినామస్మరణం చేయడంలో నన్ను మించిన వాడు లేడు, నిద్రపోతున్నా తింటున్నా తిరుగుతున్నా వాసుదేవ అంటున్న వాడిని నేను ఒక్కడే కదా, భార్యల చేత నామస్మరణం చేయిస్తున్నది నేను ఒక్కడే కదా, నా రాజ్యంలో ప్రజలందరినీ నామస్మరణ చేస్తున్న వాడిని నేనే కదా అనుకున్నాడు. ఇక్కడ వస్తుంది పెద్ద గొడవ. ఎంత జ్ఞానికైనా నేను ఒక్కడే చేస్తున్నానేమో ఇలా అనుకోవడం వచ్చిందా, అక్కడి నుంచి మొదలవుతుంది ఇబ్బంది. అయినా అంత స్థాయికి వెళ్ళిన వాడు పతనం అవ్వచ్చు, అయినా వాడు పతనం అయినట్టు కాదట, మళ్ళీ ఎప్పుడో భగవంతుడు లోపలికి వస్తాడు. ఎందుకంటే చేసిన నామం ఎక్కడికి పోతుంది కాబట్టి బెంగెట్టు ఒక్కర్లా. నేను బెంగెట్లు ఒక్కర్లేదు అన్నాను కదా అని మాత్రం అహంకరించకండి. పొరపాటున అహంకారం వస్తే భయపడద్దు. ఒకనాడు ఈ చిత్రకేతులు ఏం చేసేట, ఏకదా స విమానేన విష్ణుదత్తేన భాసత గిరిశం దదృశే గచ్చన్ పరీతం సిద్ధచారణై. ఈ చిత్రకేతు విష్ణు అనుగ్రహం వల్ల వచ్చిన ఒక దివ్య విమానాన్ని ఎక్కాట. ఆయన స్వామివారు ఇచ్చాడు ఒక విమానం. ఈ విమానం ఎక్కితే ఎక్కడికైనా నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఎగరగలవన్నట. అటువంటి విమానంలో ఎక్కి కూర్చుని విహరిస్తూ కైలాస పర్వతం దగ్గరకు వచ్చాడు. అక్కడ కైలాస పర్వతం మీద శివుడు కూర్చునుంటే ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చునుంది. ఋషులందరూ సమావేశమై ఉన్నారు. పరమేశ్వరుడు ఏదో జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆ బోధ జ్ఞానులైనటువంటి ఋషులు వింటున్నారు. అది చూచాడు, జహా సోచ్చయిస్తదంతకే పక్కపక్క నవ్వాడు, వెకిలి నవ్వు నవ్వాడు, ఆ అట్టహాసం చేసి హాస్యమాడాడు. ఏమని, ఏష లోక గురు ఈయన లోకాధిపతి శివుడు సాక్షాత్ ధర్మం వక్తా శరీరిణాం. లోకానికి ధర్మం చెప్పేవాడు ఈయన. శరీరం ధరించిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు, ధర్మంగా ఎలా నడుచుకోండి ఎలా నడుచుకోండి బోధ చేస్తున్న శివుడు ఈయన. ఈయన లోకానికి తండ్రే, ఈశ్వరుడా, అధిపతియా. ఆస్తే ముఖ్య సభాయాం వై మిథునీ భూయ భార్య. సభలో భార్యని పక్కన కూర్చోబెట్టి త్వర మీద కూర్చోబెట్టుకుంటాడా ఇంత స్త్రీ కాముకుడైన ఈయన. ఈ ఋషులందరికీ ధర్మం చెబుతూ ఉంటే వీళ్ళందరూ వింటున్నారు. ఎంత ఆశ్చర్యం, జటాధారియట, తపశ్చారియట, బ్రహ్మవాదిట, సభాపతిట అటువంటి శివుడు సిగ్గులేక ప్రాకృత మానవుడి వలె స్త్రీని ఆలింగనం చేసుకుని తొడ మీద కూర్చుని సభలో కూర్చుంటే ఈ జనులందరూ వీళ్ళకెంత సిగ్గులేదు చూస్తున్నారు. ప్రాయశః ప్రాకృతాశ్చాపి స్త్రియం రహసి బిభ్రతి అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియం. ఎంత నీచుడైనా కౌగు నుంచుకుని రోడ్డు మీద తిరగడు భార్యని, అటువంటిది ఈయన ఎడమ తొడమను కూర్చోబెట్టుకుని వామభాగం ఆవిడికి ఇచ్చేసి 10 మందిలో తిరుగుతున్నాడు. ఈయన మహాదేవుడు.